27-4-2005 திருவண்ணாமலை 9:30 AM காயத்ரி சாவித்ரி குண்டலினி மாஸ்டர் அரிக்கவசனம்
ప్రాణము లేనటువంటి వాటికి ఆధారం యాటమ్, ప్రాణం ఉన్నటువంటికి ఆధారం సెల్. ప్రాణం లేనటువంటి వాటిలో కూడా న్యూక్లియస్ ఉంటుంది, సెల్లో కూడా న్యూక్లియస్ ఉంటుంది. ఇది కేంద్రం, ఒక బిందువు. ఇంతట ప్రాణం ఉన్న వాటికైనా ప్రాణం లేచిన వాటికైనా ఆధారం ఏంటి అంటే ఒక కేంద్రం. దాని చుట్టూ పరిక్రమ జరుగుతూ ఉంటాయి, దేనిదేనా. కేంద్రం మాత్రం కదలదు. దీన్ని ఆధారంగా మనం చేసుకుంటే యాటంలో, అంటే ప్రాణము లేని పదార్థాల యొక్క అతి చిన్న కణములో ఒక కేంద్రం ఉంటుంది, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్స్ ఒక పరిధిలో తిరుగుతూ ఉంటాయి. దాన్ని ద రింగ్ పాస్ నాట్ అని సీక్రెట్ డాక్టర్ లో బ్లావిట్స్కి చెప్తుంది. రింగ్ పాస్ నాట్ అంటే అది దాటి వెళ్ళదు, అది దాటి వెళ్తే అది దేనికి చెందదు అన్నమాట. అంటే కోట చుట్టూ కోట గోడలుంటే మధ్యన రాజు ఉన్నటువంటి, రాజు నిద్రించేటటువంటి సేనాగారాన్ని, బెడ్రూమ్ని న్యూక్లియస్ అనుకుంటే, కోట కూడా ఏంటి, ద రింగ్ పాస్ నాట్, కోట దాటితే బయటకు వచ్చినట్టు. కోట లోపల ఎక్కడుందో కోటలోనే ఉన్నట్టు కదా. అంచేత కోట ఒక రక్షణ కవచంగా పనిచేస్తుంది. కోట గోడ, దీన్ని సెల్ వాల్ అంటాం మనం. యాటమ్ యొక్క ఎక్స్టర్నల్ ఆర్బిట్ అంటాం, అంటే యాటమ్ యొక్క బాహ్య కక్ష. సెల్ యొక్క సెల్ వాల్, దాన్ని సెల్ మెంబ్రెయిన్ అని కూడా అంటాం. పొర, సెల్ మెంబ్రెయిన్, సెల్ యొక్క పొర. అంటే ఈ పొర, కోట గోడ ఇవంతా ఏం చెప్తున్నాయి, కేంద్రం యొక్క ప్రభావము అంతవరకే ఉంటుంది. దాని తర్వాత వెళ్తే కేంద్రం యొక్క ప్రభావం ఉండదు. రెండోది ఏం చెప్తుంది పొర, లోపలికి రానిచ్చేటటువంటి పదార్థము, వ్యక్తులు దానికి ఉపయోగపడని అవుతే అది నాశనం అయిపోతుంది. లోపలికి వచ్చేవాళ్ళు శత్రువులు అవుతే ఏమవుతుంది, నాశనం అయిపోతుంది. సెల్కి అంటే యాటమ్కి. ఆ లోపలికి వచ్చేటటువంటి వాళ్ళు ఎలాగైతే మనం జాగ్రత్తగా ఆలోచించుకొని రాణిస్తాము, సెల్లో కూడా అది చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని రాణిస్తుంది. సెల్కి కూడా అనేక మార్గాలు ఉంటాయి లోపలికి రావడానికి, మన శరీరం నిర్మించేటట్టు. దేన్ని పడితే దాన్ని అది లోపలికి రానివ్వదు. ఇంతవరకు అర్థమైంది కదా. అంటే ఏమర్థమైంది మనకి, ఇప్పుడు మానవ శరీర నిర్మాణానికి సెల్ ఉంటుంది, అది చిన్న కణం. అంతకంటే చిన్న కణం ఏం లేదు. మానవ శరీరం అని కూడా అనుకుంటున్నాం, ప్రాణుల అంటే ప్లాంట్ కానీ, యానిమల్ కానీ, మనిషి కానీ. ప్రాణం ఉన్నటువంటి వాడి సెల్లో ఒక కేంద్రం ఉంటుంది, అది శాసిస్తూ ఉంటుంది, అది గవర్నమెంట్ అన్నమాట. అది చెప్తుంది ఎక్కడ ఎలా ప్రవర్తించాలో. సెల్ సెల్ వాల్ ఒకటి ఉంటుంది, సెల్ పొర, సెల్ మెంబ్రేన్. అదేం చేస్తుంది, రక్షణ కవచంలా పనిచేస్తుంది. సెల్కి ఉపయోగపడేటటువంటి వాటిని రాణిస్తుంది, సెల్కి ఉపయోగపడనటువంటి వాటిని ఆపిస్తుంది. ఎప్పుడైతే సెల్ యొక్క మెంబ్రేన్ తన పని చేయలేకపోతుంది, సమయంలో సెల్ నాశనం అయిపోతుంది. మనకి శరీరంలో ఎక్కడైనా ఏదైనా బాధ వచ్చింది అంటే అర్థం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సెల్స్ చెప్తున్నాయి, ఆయన మా శరీరంలోకి, మా లోపలికి శత్రువులు ప్రవేశించారు. మనకి వచ్చే దగ్గు కానీ, జ్వరం కానీ, పచ్చ కానీ, ఇన్ఫర్మేషన్స్ కానీ ఇవంతా ఏం చెప్తుంది అంటే సెల్ లోపల ఉన్నటువంటి రక్షణ కవచము, తనలోకి ప్రవేశించినటువంటి శత్రువులను బయటికి పెట్టడానికి చేసే ప్రయత్నం. చెయ్యగలిగితే రోగ నివారణ అయిపోతుంది, చెయ్యలేకపోతే సెల్స్ నాశనం అవుతాయి. మనిషి నాశనం అవ్వడం అంత తొందరగా, అక్కడ ఉన్నటువంటి సెల్స్ నాశనం అవుతాయి. కానీ సెల్స్ కి ఒక అద్భుతమైనటువంటి గుణం ఏంటుంది అంటే అవి మల్టిప్లై అవుతాయి. ఒకటి నుంచి రెండు, రెండు నుంచి నాలుగు, నాలుగు నుంచి ఎనిమిది, ఎనిమిది నుంచి పదహారు, అలా డబుల్ అవుతూ ఉంటాయి. అంతేతే ఎన్ని సెల్స్ నాశనం అయిపోయినా మళ్ళీ సెల్స్ రిపీట్ చేసుకోగలవు కనుక, రిప్లెనిష్ చేసుకోగలవు కనుక అవి మళ్ళీ ఏం చేస్తాయి, కావలసిన పరిమాణంలోకి వచ్చేస్తాయి. అంతేత పోయిన సెల్స్ మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి. సెల్స్ నాశనం అవ్వవు. ఎప్పుడు నాశనం అవుతాయి, మనిషి పని కట్టుకుని వాటి మీద తినకూడని తిని ఉండకూడనటువంటి పదార్థ ప్రదేశాల్లో ఉంటే, ఇంకా ముందుగా సెల్స్ తన ప్రయత్నం అప్పటికీ పెంచుతాయి. 80 ఏళ్ల వరకు 70 ఏళ్ల వరకు అవి ప్రయత్నిస్తూనే ఉంటాయి బాబా. అవి ఎప్పుడైతే తన ప్రయత్నంలో ఓడిపోతాయో మనిషి అంతే. భౌతికంగా నేటి వైజ్ఞానికులు డాక్టర్లు చెప్పిన దాని ప్రకారము కరెక్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటే మనిషి అమరుడే అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అది వాళ్ళ బుర్రకు ఎక్కటం లేదు. కానీ కరెక్ట్ వాతావరణం ఉంటే అమరుడే. ఇంకేంటి సెల్ఫ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. అంతేత పూర్వకాలం వాళ్ళు 700 ఏళ్ళు బతికారు, 1000 సంవత్సరాలు బతికారు అన్నది వాతావరణం కరెక్ట్గా ఉండేది కనుక బతకటంలో ఆశ్చర్యం లేదు. ఇది ఒక పాయింట్ సెల్ గురించి మీరు తెలుసుకోవాల్సింది. సెల్ గురించి తెలుసుకోవటానికి మెయిన్గా ఏం చెప్పుకుందాం మనం, మొత్తం సెల్ యొక్క సామర్థ్యము దాని కేంద్రం మీద ఉంటుంది, న్యూక్లియస్ మీద ఉంటుంది. ఆ న్యూక్లియస్ ఎలా చెప్తే అలాగే సెల్ వర్క్ చేస్తుంది. మరి న్యూక్లియస్ ఎలా చెప్తుంది, డిఎన్ఏ ద్వారా చెప్తుంది. ప్రతి న్యూక్లియస్ లో డిఎన్ఏ అనేటటువంటి ఒక విశేషమైనటువంటి జీన్స్ కి సంబంధించినటువంటి కణాలు ఉంటాయి. ఇప్పుడుగా ఒక చిత్రగుప్తుడు చిత్త అనమాట అది యాక్చువల్గా చిత్రగుప్తుడు అంతా రాస్తాడంటాం కదా, అక్కడ రాసి ఉంటుందంట. సెల్లో డిఎన్ఏ ఉంటుంది, ఆ డిఎన్ఏలో క్రోమోసోమ్స్ ఉంటాయి. ఈ క్రోమోసోమ్స్ సంఖ్య బట్టి ప్రాణి యొక్క లక్షణాలు ఆధారపడి ఉంటాయి. మానవ శరీర నిర్మాణానికి 46 క్రోమోసోమ్స్ కావాలి. ఇక్కడ సెల్ యొక్క కేంద్రంలో, సెల్ యొక్క కేంద్రం అంటే అర్థం ఏంటన్నమాట, సెల్ ఎలా ప్రవర్తించాలో చెప్పేటటువంటి కేంద్రం. చిత్రగుప్తుడు, యముడు కూడా. యముడు ఎందుకు అంటే నియంత్రణ చేస్తాడు కనుక, యమము అంటే కంట్రోల్. చిత్రగుప్తుడు ఎందుకు అంటే చిత్ర విచిత్రంగా ఉంటుంది, మొత్తం అక్కడే ఉంది. అంచేత సెల్ యొక్క కేంద్రమే యమధర్మరాజు యొక్క లోకము. అది ఈ విధంగా చెప్తే యమధర్మరాజు అని మనకి ఋషులు చెప్పినటువంటి కథ కట్టకథలుగా అనిపించకలేదు కదా. కేంద్రంలో ఏం జరుగుతుందని చెప్పారు, ధర్మము గురించి చెప్పారు. అందుకని ధర్మరాజు సెల్ యొక్క ధర్మం. ధర్మము అంటే లక్షణం, క్లియర్. అంతేత మన శరీరంలో మనకున్నటువంటి అతి చిన్న కణము సెల్లో కేంద్రం ఉంది. అలాగా సుమారు 100 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి. మిలియన్, మిలియన్ తర్వాత బిలియన్, బిలియన్ తర్వాత ట్రిలియన్ లెక్క. ట్రిలియన్ అంటే మిలియన్ అంటే 10 to the power 6, ట్రిలియన్ అంటే 10 to the power 12. అంటే ఒకటి పక్కన 12 సున్నాలు పెట్టుకోవాలి మనం రఫ్గా. అన్ని కణాలు ఉన్నాయి కానీ ప్రతి కణానికి ఒక కేంద్రం ఉంటుంది. సమస్య ఏంటి, ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఈ కణాలు హాయిగా కలిసి నిలిచి ఉంటాయి. మనకు తెలియదు కదా, ఎప్పుడో రోగం వచ్చినప్పుడు ఒక పార్ట్ దెబ్బ బాధపడితే మనకు తెలుస్తుంది అసలు ఆ పార్ట్ ఉందని, లేకపోతే అసలు ఆ పార్ట్ ఉందని కూడా మనకు తెలియదు. అంటే ఎలా ఉంటున్నాయి అంతా కూడా సహవాసంగా కలిసి నడిచి ఆర్గనైజ్డ్ వేలో ఉంటుందండి సెల్స్ అన్ని కూడా. ఈ సెల్స్ అన్నిటి యొక్క రచన మనకు అర్థమైనప్పుడు మనిషి ఏమి చేయగలడు ఏమి చేయలేడు కూడా అర్థమవుతాయి. ఇంకేత తల్లి ఏం చేయగలుగుతుందో అదే నువ్వు చేయగలుగుతావు అంతే కదా. ఇంకేంటే నువ్వు సెల్ ద్వారా నిర్మితం అయ్యావు కనుక తల్లి యొక్క కేంద్రంలో 46 గుణసూత్రాలు ఉంటాయి. గుణసూత్రాలు అంటే మనం ఎలాంటి గుణాలు కలిగి ఉంటామో తెలియజెప్పేటటువంటి కేంద్రం ఉంది. దాని ఇంగ్లీష్లో క్రోమోసోమ్స్ అంటే గత మానవ శరీరంలో డిఎన్ఏలో 46 గుణసూత్రాలు ఉన్నాయి, క్రోమోసోమ్స్ ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి అందులో. ఇది అర్థమవుతే సాధన. ఈ 46 గుణసూత్రాలు మనిషి శరీరం నిర్మించడానికి కావలసినటువంటి జీన్స్ సగం పురుషుడి నుంచి వస్తాయి, సగం స్త్రీ నుంచి వస్తాయి. ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే సగం ప్రకృతి నుంచి వస్తాయి, సగం పురుషుడి నుంచి వస్తాయి. ఇంకా చెప్పుకోవాలి అంటే తల్లి నుంచి వస్తాయి, తండ్రి నుంచి వస్తాయి. ఇంకా తల్లి తండ్రి నర్ నారి అర్ధ నారీశ్వర తత్వము అన్నది మన సెల్ యొక్క సహజ లక్షణం. అంటే 100 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి, ప్రతి సెల్ అర్ధ నారీశ్వర తత్వం. అది శివలింగం యొక్క మొదటి పాఠం మనకి నేర్పేది. శివలింగం ఏం చెప్తుంది అంటే నువ్వు అర్ధనారీశ్వర తత్వానివి. ఇంకేత అర్ధనారీశ్వర తత్వానివి, నీ యొక్క కేంద్రము అంటే నిన్ను శాసించేటటువంటి నీ కణాన్ని శాసించేటటువంటి కేంద్రంలో సగం తండ్రి నుంచి వచ్చే సగము తల్లి నుంచి వస్తే ఇంగ్లీష్ లో దాన్ని హ్యాప్లాయిడ్స్ అంటారు. పేర్లు సగం సగం హాఫ్ హాఫ్ అన్నా అంటే 46 సూత్రాలలో క్రోమోజోమ్స్ లో 23 తండ్రి దగ్గర నుంచి వస్తాయి, 23 తల్లి దగ్గర నుంచి వస్తాయి. అది ఒక కణం, ఒక సెల్. అంతకంటే చిన్నది లేదు. అంతకంటే చిన్నది ఉంటే ప్రాణం ఉండదు. సెల్ ఉంటేనే కదా ప్రాణం వచ్చేది. అంతకంటే చిన్నది అవుతే అది యాటమ్ అంటాం. ఎలా అర్థమవుతుంది? అందువల్ల తండ్రి నుంచి వచ్చినటువంటి 23 స్పెర్మ్ నుంచి వస్తాయి. అది అచ్చు పాములాగా ఉంటుంది. తల్లిలో ఉన్నటువంటి దాన్ని ఏమంటాం మనం? డింబము, ఓవం అంటాం. అదొక కణం. అందులో 23 ఉంటాయి, పెరుగులో 23 ఉంటాయి. ఇవి రెండు కలుస్తాయి. ఈ రెండింటి కలయికలో ఓ మహాయుద్ధం జరుగుతుంది. అద్భుతమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ప్లస్ మన మోడర్న్ భాషలో మనకి అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలి అంటే ఒక స్పెర్మ్ ఓవంని కలవటానికి ఒక మ్యారాథన్ రేస్ అంత రేస్ నడిపించాలి, పరిగెట్టాలి, అంత దూరం పరిగెట్టాలన్నమాట. తల్లి యొక్క పరిణామాన్ని చిన్నది కదా, అది అక్కడ ఎంత కవర్ చేస్తుందో మన శరీరం సైజు కలిగినటువంటి వాడు సుమారు 50 కిలోమీటర్లు కవర్ చేస్తాడన్నమాట, పరిగెత్తాడు. అది ఒక ఉదాహరణ అన్నమాట పిండాండ బ్రహ్మాండ సమన్వయాన్ని. ఆ స్పెర్మ్ అంత దూరం పరిగెత్తి అక్కడ చేరుకుంటుంది. ఎక్కడ చేరుకుంటుంది? ఓవం దగ్గర, స్త్రీ యొక్క ఓవం దగ్గరికి చేరుకుంటుంది. వెళ్ళాక కూడా అక్కడ చుట్టూ ఒక కవర్ ఉంటుంది, దాన్ని బ్రేక్ చేయగలగాలి. అది స్పెర్మ్ బ్రేక్ చేయలేకపోతే అలాగా మనిషి ఎప్పుడు కూడా సెక్స్ యాక్ట్లో కానీ దేంట్లో అయినా పడుకుంటే సుమారు 700 కోట్ల స్పెర్మ్స్ రిలీజ్ అవుతాయి. అంటే ఏంటి, మొత్తం మానవజాతి ఇప్పుడు ఎంత ఉందో అంతమంది మనిషిని పుట్టించగలిగేటువంటి శక్తి రిలీజ్ అవుతుంది. కానీ ప్రకృతి యొక్క నియంత్రణ ప్రస్తుతం ఎలా ఉంది అంటే స్త్రీకి నెలకి ఒకటే అణువు రిలీజ్ అవుతుంది. అంటే ఆమె ఒకటే బర్త్ ఇవ్వగలదు. ఇంకేత ఆవిడ లైఫ్ టైంలో సుమారు 400 సార్లు మెన్స్ట్రల్ సైకిల్స్ వస్తాయి. అంటే ఎంతమందికి ఆవిడ బర్త్ ఇవ్వగలదు? 400 మందికి బర్త్ ఇవ్వగలదు తన జీవిత కాలంలో. మనిషి కర్మవాడు, ప్రతి యాక్ట్లో 700 కోట్లు ఆర్ మోర్. అంటే ఆ స్త్రీ పురుష భౌతిక కలయికలో అంత శక్తి వేస్ట్ అవుతుంది. పిల్లలు కూడా పుట్టలేదు అనుకో, అది వేస్ట్ అయ్యారు మొత్తం ఆ శక్తి. అది ముందు స్పష్టంగా చెప్పాలి మనం మనుషులకి. అంటే ఒక ప్రపంచాన్ని తయారు చేయగలిగేటువంటి శక్తి నువ్వు మూర్ఖుళ్ళగా దీంట్లో పాడు చేసుకుంటే నీకంటే మహామూర్ఖుడు అవడు లేదు. కాదు నేను వెయిట్ చేసుకుంటాను అది వేరే విషయం. ఇక్కడ ముందు అంత శక్తి ఉంది ప్రతి వ్యక్తిలోనూ, స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ. మరి ఇక్కడ చూస్తానికి ఎలా అనిపిస్తోంది, పురుషుడికేమో ఇంత శక్తి ఉన్నట్టు, స్త్రీకేమో. కానీ పురుషుడు ఇంత శక్తి కూడా స్త్రీ ఉపయోగ సహకారం లేకపోతే ఏం లేదుగా. అందుకని శివశక్త్యాలిస్తూ ఎది భవతి శక్త ప్రభవితుంది, నచే దేవం దేవో నచలు స్పందితున్నది. స్పందన కూడా ఉండదు, వ్యక్తిగతమైన మొత్తం. అంతే సెక్యువల్ యాక్ట్ లో వాటిలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకునేటట్టు చెప్తే చాలా మంది ఆటోమేటిక్ గా నియంత్రణలోకి వచ్చేస్తారు. ఇంత శక్తి వేస్తుందా అని తెలియక నలభై కేజీ ఆహారం తీసుకుంటే క్రమక్రమంగా నెల రోజులలో అది 23 గ్రాముల వీర్యంగా మారుతుంది. 40 రోజులకు మండలానికి రోజు నువ్వు తింటావుగా, 40 కేజీలు ఒకసారి తిని ఊరుకోగా. అంటే ఎంత ఖర్చు అవుతుందో ఊహించుకో, శరీరంలో ఎంత ఖర్చు అవుతుందో ఊహించుకో, దాన్ని ఎలా వాడుకుంటున్నారో ఈ కాలపు వాళ్ళు ఊహించుకోండి. అది స్పష్టంగా చెప్పకపోతే ప్రపంచం సర్వనాశనం అయిపోతుంది. అసలు సర్వనాశనం అయిపోవటానికి కారణం ఇది, అన్కంట్రోల్డ్ సెక్స్. దాని ఇంపార్టెన్స్ తెలియకపోతుంది. కానీ ఇక్కడ ఏం చెప్పుకుంటున్నా ఎంత చెప్పుకున్నా అర్ధనారీశ్వరతత్వం. అంత శక్తి కూడా పురుషుడిది, తల్లి స్త్రీ యొక్క సహకారం లేకపోతే ఒక రూపం దాల్చదు. ఇంకా సగం పురుషుడు సగం స్త్రీ, 23 క్రోమోజోమ్స్ పురుషుడి నుంచి వస్తే, 23 క్రోమోజోమ్స్ స్త్రీ నుంచి వస్తాయి. ఈ 23 23 సెల్లో 46 స్టార్ట్ అవుతుంది తల్లి గర్భంలో ప్రక్రియ. ఫస్ట్ బిందు ఇది అనమాట. ఏంటి తల్లి గర్భంలో ఉండేటటువంటి బిందువు, తల్లి యొక్క 23 క్రోమోసోమ్స్ తండ్రి యొక్క 23 క్రోమోసోమ్స్ కలిసి ఒక బిందువుగా ఏర్పడతాయి. అదే శివలింగం మీద పడుతున్నటువంటి బిందువులు కరెక్ట్ పెట్టి బిందువుగా ప్రతి బిందువు ఉపయోగపడాలి అన్నది గుర్తుంచుకొని ఆయన నువ్వు అని చెప్తారు వాళ్ళు. ఋషులు వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, మీకు మేము వేస్ట్ ఎలా అవుతుందో చెప్పాము, షెడ్యువల్ యాక్ట్గా నువ్వు చేయగలిగేది ఏంటి అంటే నువ్వు పిల్లవాడిని పుట్టించగలవు. ఇంతక నువ్వు ఉన్న 700 కోట్ల స్పెర్మ్స్ యొక్క సామర్థ్యంలో ఒకటి కనుక యాక్ట్ అయిందనుకో, మళ్ళా 9 నెలల వరకు తల్లికి గర్భం రాదు కదా. మరి ఈ సామర్థ్యం అంతా ఎందుకుంది నీలో అని ముందు క్వశ్చన్ చేసుకో. ఈ శక్తి ఎక్కడికి వెళ్ళాలి, వేస్ట్ అవ్వకూడదు కదా. ఈ శక్తి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పడానికి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఈ శక్తిని కనుక నువ్వు అధోలోకాలకి కోరికల వైపుకి వెళ్లకుండా పై వైపు కనుక మళ్లించుకోగలిగితే నువ్వు ఈ సృష్టికి స్వామి అవుతావు, నువ్వే భగవంతుడు అవుతావు. ఇంకా భగవంతుడు అయ్యేటటువంటి సామర్థ్యము కేవలము మానవ శరీరధారులకే ఉంది. ఇంకటి ఇది అర్థం చేసుకుని చేయగలదు వాడు తొందరగా. మిగతావన్నీ అటు వెళ్తున్నాయి అటే వెళ్తున్నాయి అన్ని కణాలు, కానీ స్లోగా వెళ్తాయి. ఇంత జ్ఞానం అది లేదు వాటి ఉపయోగించుకోవటాడు. మనకి జ్ఞానం ఉంది. అన్నిటికంటే పెద్ద మూర్ఖత్వం ఏంటి అంటే, దేనికి మానవ జన్మ ఉపయోగించుకోవాలో ఈ జ్ఞానాన్ని తప్ప మిగతా అన్ని చదువుకోవటానికి ఈనాడు వెర్రి వేషాలు వేస్తున్నారు. ఇది ముఖ్యం కదా. అందువల్ల ఈ పుస్తకం గాయత్రి సావిత్రి కుండలిని అనేది ఆ విధంగా అసలు ప్రపంచాన్ని రివల్యూషన్ చేయటమే కాదు, ఇంకా ఒకే మార్గం, ఇంకో మార్గం లేదు ప్రపంచానికి, ఇదే మార్గం. అందుకని దీనికి ఏం పేరు పెట్టామంటే ది అల్టిమేట్ నాలెడ్జ్. గాయత్రి కుండలిని సావిత్రి ది అల్టిమేట్ నాలెడ్జ్. కానీ ఏ నాలెడ్జ్ అయినా ఇంజనీరింగ్ చదివితే కట్టడాలు కట్టచ్చు, వైద్యం చదివితే రోగ నివారణ చేయొచ్చు, ఒక మాటలో చెప్పా. కానీ కట్టాలి అంటే మళ్ళీ చాలా చదువుకోవాలిగా. ఎన్నెంత స్కూల్ కట్టాలంటే ఎంత పునాది ఇవ్వాలి, దానికి ఎంత టెస్ట్ ఇస్తాయి. రోగ నివారణ చేయాలంటే అసలు ఏ రోగానికి ఏ మందు వేయాలి, ఆ రోగం ఎందుకు వస్తుంది, అవంతా తెలుసుకోవాల్సినట్లే. ఈ విద్య నేర్చుకోవటానికి, ఏ విద్య నేర్చుకోవటానికి 23 పురుషుడి క్రోమోజోమ్స్, 23 స్త్రీ యొక్క క్రోమోజోమ్స్ కలిపి సంపూర్ణ సృష్టి శాసకుడుగా మనిషిని ఎలా మార్చగలవు అనేటటువంటి విద్య నేర్చుకోవటానికి కూడా టైం పడుతుంది. కానీ 4-5 సంవత్సరాల్లో నేర్చేసుకోవచ్చు అని ఇప్పుడు గురువులు చెప్తున్నారు. అందువల్ల ఈ బుక్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ద టైమ్ ఈజ్ రైట్. ఇంకా మనుషులు ఎలా దర్శిస్తాను మళ్ళీ అది చెప్పలేము. ఈ 23 క్రోమోజోమ్స్, 23 క్రోమోజోమ్స్ కలిసి 46 క్రోమోజోమ్స్ ఏర్పడుతున్నాయి కదా, ఇవి ఎప్పుడు జంటలు జంటలుగా ఉంటాయి. జంటలుగా మారిస్తే ఎన్ని జంటలు అవుతాయి? 23 జంటలు అవుతాయి. 46 క్రోమోజోమ్స్, 23 జంటలు అవుతాయి. ఇందులో 22 జంటలు హార్ట్ తయారు చేయడానికి, కళ్ళను తయారు చేయడానికి, బ్రెయిన్ తయారు చేయడానికి, చెవుని తయారు చేయడానికి రకరకాలుగా ఉపయోగపడతాయి. ఆ క్రోమోజోమ్స్ ఇవంతా నిర్మిస్తాయి. మనిషి ఎంత పొడుగులో ఉంటాయి, వాడి ఎముక ఎలా ఉంటుంది, కుడి చేతి వేలు ఎంత ఉంటుంది, అలాంటివి అవంతా అందులోనే ఉంది. దాని ఆర్డర్ ప్రకారమే, ఆ బ్లూ ప్రింట్ ప్రకారమే ఈ స్ట్రక్చర్ నడుస్తుంది, శిల్పం. దాన్ని విశ్వకర్మ అన్నారు ఈ శిల్పాన్ని. ఈ శిల్పం ఎలా తయారవుతుందో ప్రపంచం కూడా అలాగే తయారైంది కనుక విశ్వకర్మ సూత్రంలో ఈ విషయాలన్నీ కూడా చర్చించబడ్డాయి. అంటే ఇక్కడ 23 పురుషుడి యొక్క క్రోమోజోమ్స్, 23 స్త్రీ యొక్క క్రోమోజోమ్స్ కలిసి 46 లేక 22 జంటలుగా మారుతాయి. 23 జంటలు అందులో 22 జంటలు సిద్ధంగా ఒకలాగే ఉంటాయి. మనిషి శరీరం అయినా స్త్రీ శరీరం అయినా ఒకలాగే ఉంటుంది. ఎక్కడ తేడా వస్తుంది? రిప్రొడక్షన్ యాంగిల్స్ లో తేడా వస్తుంది. పురుషుడిది ఒకలాగా ఉంటుంది, స్త్రీది ఒకలాగా ఉంటుంది. కానీ అక్కడ ఎంత గొప్పతనం ఉన్నది అనేది అర్థం చేసుకోవాలి. పురుషుడు దాంట్లో ప్రకృతి విశ్వాన్ని నిర్మించే శక్తి అయితే ఉంది కానీ రూపం రాదు. స్త్రీ యొక్క దాంట్లో దీన్ని స్వీకరించి దానికి రూపం ఇవ్వగలదు కానీ ఈ బిందువుని అది తెచ్చుకోలేదు. ఇవి రెండు కలవాలి. అంటే ఏంటన్నమాట, అక్కడ ఆ మూలాధారం ఏమైందన్నమాట, మన రిప్రొడక్టివ్ ఆర్గన్సే మూలాధారం అయ్యాయి సృష్టికి మొత్తానికి. అది అర్థం చేసుకోవాలి మీరు. మీకు నాకు కాదు మూలాధారం అన్నది వాళ్ళు. ఈ సృష్టికి మొత్తం ఆధారం అదే. దాన్ని అర్థం చేసుకోవటానికి వాళ్ళు ఏం చెప్పారు అంటే, 22 గంటలు అందరి ఒకలాగే ఉన్నాయి, స్త్రీది పురుషుడు. ఇంకేతో అర్థమైంది కదా, అష్టి నిర్మాణం ఒకేలా ఉంటుంది, హార్ట్ బ్లడ్ అంతా ఒకేలా. ఎక్కడ తేడా వస్తుంది? రిప్రొడక్టివ్ ఆర్గన్ లో తేడా వస్తుంది. దానికి వాళ్ళు ఏం చెప్తారు, 23వ జంట లాస్ట్ జంట, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ లాస్ట్ జంటలో ఉన్నటువంటి క్రోమోసోమ్స్ ఒకేలాగా ఉంటే స్త్రీ, విపరీతంగా ఉంటే పురుషుడు. ఎక్స్ఎక్స్ ఎక్స్వై అంటాం. ఎక్స్ఎక్స్ అంటే ఒకేలాంటివి. Thank you.